कुंज बिहारी
कुंज बिहारी
जय राधा माधवा कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवर धारी
गोपी जन वल्लभा गिरिवर धारी
यशोदा नंदन ब्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वन चारी
Yeah.
ग्रंथ राज श्रीमद भगवद गीता की श्रील प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय।
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 श्रीमद् भगवद गीता यदातदम् आरो अध्यायम् श्लोकम् संख्या आरु। बंधुः आत्मा आत्मनः तस्य येन आत्मा एव आत्मना जितः अनात्मनः तु शत्रुत्वे वर्तेत आत्म एव शत्रुवत्। बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। बन्धुः मित्रुडु, आत्मा मनस्सु, आत्मनः जीविकी, तस्य अतनिकि, येन यवनिचे, आत्म एव मनस्से आत्मना जीविचे, जितः जयंपबड़िनदो अनात्मनः मनस्सुनु निग्रहिंपलेनि वानिकि तु కాని శత్రుత్వే శత్రుత్వముతో వర్తేత వర్తించును ఆత్మ ఏవ ఆ మనస్సే శత్రువత్ శత్రువు వలే। తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య। తాత్పర్యం మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కాని అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును। భాష్యం మానవ ధర్మమును నిర్వహించుటయందు మనస్సును మిత్రునిగా చేసుకొనుట కొరకు దానిని నియమించుటయే అష్టాంగ యోగాభ్యాసపు ప్రయోజనమై ఉన్నది। మనస్సు నియమింపబడనిచో యోగాభ్యాసము కేవలము సమయమును వృధా చేయుటయే కాగలదు। మనస్సును అదుపు చేయని వాడు సదా గొప్ప శత్రువుతో కలిసి జీవనము సాగించువాడు కాగలడు। తత్కారణముగా అతని జన్మ మరియు జన్మ ప్రయోజనము సంపూర్ణముగా నష్టము కాగలవు। తనకన్నను ఉన్నతుడైన వాని ఆజ్ఞలను నిర్వర్తించుట జీవుల సహజ స్థితి అయి ఉన్నది। మనస్సు జయింపరాని శత్రువుగా నిలిచినంత కాలము మనుజుడు కామము, క్రోధము, ద్వేషము, మోహము మొదలగు వాని ఆజ్ఞలను అనుసరింపవలసి వచ్చును। కాని మనస్సు జయింపబడినప్పుడు మనుజుడు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపున వసించియున్న శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండుటకు స్వచ్ఛందముగా అంగీకరించును. హృదయస్థుడైన పరమాత్మను చేరి అతని ఆజ్ఞల మేరకు వర్తించుటనే నిజమైన యోగము ఉపదేశించును. కృష్ణ భక్తి భావనయందు ప్రత్యక్షముగా నియుక్తుడైన వానికి శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రయత్నముగా జరిగిపోవును.
స్వామికి నామే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారి నిర్విశేషన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
మనం క్రితం వారం చూసాం, క్రితం వారం శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది, ఇది కూడా చాలా ముఖ్యమైనది అన్నమాట. చాలా మందికి ఉండే ప్రశ్న ఏంటంటే, బయటికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక జీవనంలో ఉండేవాళ్లే కాదు, మీరు కార్పొరేట్ సంస్థల్లో ఈరోజు ఎంఎన్సీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరికీ కూడా పెద్ద సమస్య ఇదే అనమాట. ఏంటి ఏంటి? మనస్సుని ఎలా నిగ్రహించడం. మీకు తెలుసోలేదో, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో కూడా ఈ మనస్సును నిగ్రహించడం మీద అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సెమినార్లు, రకరకాలుగా కోర్సులు వాళ్ళకి నిర్వహిస్తూ ఉంటారు. కానీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఎవరు మనస్సుతో ఉండి కూడా సంతోషంగా ఉండగలరు, ఎవరు మనస్సుతో ఉంటూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, మనసు లేకుండా మనిషి ఉండలేడు. మనసు లేకుండా ఉంటామా? కాబట్టి మనసు ఉంటుంది. మరి ఇక్కడ ఎలా ఉండాలి దాంతో, దాన్ని ఎలాగ మనం మలుచుకోవాలి, దాంతో ఎలా ప్రవర్తించాలి? మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనస్సు మనం ఎవరు, మనం మనస్సా? చాలా మంది ఏమనుకుంటారంటే, మనం మనస్సు అని భావిస్తూ ఉంటారు, మనం ఈ శరీరం అని భావిస్తూ ఉంటారు కదా. మనం ఈ శరీరం అనుకుంటారా? అనుకోరా. చాలా మంది నేను ఈ శరీరాన్ని అనుకుంటారు. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమం అంటే బయట కార్పొరేట్ సంస్థల్లో కానీ ఎవరైనా మనసు నిగ్రహించాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా మొట్టమొదటి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. ఏంటి? ఈ శ్లోకంలో చూసినట్లయితే, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత. ఇక్కడ ఆత్మ అనే పదం సుమారుగా 4-5 సార్లు వాడారు, కృష్ణుడు వాడాడు. దీనికి ముందల శ్లోకంలో ఉద్ధరేత్ ఆత్మనాత్మానాం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన. ఆత్మ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నాడు. మొత్తం మీరు భగవద్గీతలో చూస్తే ఈ ఆత్మ అనే పదం చాలా ఎక్కువ సార్లు కనపడుతుంది. అయితే ఇక్కడ క్రితం శ్లోకంలో ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు, అసలు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి. ఇది మొట్టమొదటి తెలుసుకోవాల్సింది. ఎవరైతే మనసును నిగ్రహించాలి అని అనుకుంటారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ప్రాణి, జీవి. జీవి అయితే ఇక్కడ భగవద్గీతలో మరి కృష్ణుడు ఇక్కడ 5 సార్లు వాడాడు ఏమని, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః. ఆత్మని ఆత్మ ద్వారా జయించమని చెప్తున్నాడు. అదేంటి, జీవిని జీవి ద్వారానే ఎలా జయిస్తాం అంటే, ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ ఆత్మ అనే దానికి పూర్వం శ్లోకంలో మనం చూడొచ్చు, ప్రభుపదలో చెప్తున్నారు. ఏంటి, సన్నివేశాన్ని అనుసరించి ఆత్మ అను పదము దేహము, మన దేహం కూడా ఆత్మ అంటారు కొన్నిసార్లు. అదేవిధంగా మనస్సు, మనకుండే మనస్సు, అదేవిధంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ప్రాణి, జీవి. జీవి ఈ మూడు కూడా ఆత్మని సూచిస్తాయి. ఆ యొక్క సన్నివేశాన్ని బట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కృష్ణుడు 5 సార్లు ప్రయోగించాడు ఆత్మ ఆత్మ అనే పదం. అంటే ఇక్కడ ఒక ఆత్మ, ఆత్మని ఆత్మ ద్వారా జయించడం అంటే, ఆత్మ అంటే జీవుడు, ఆత్మనే అంటే మొదట ఆత్మనే ఏంటి మనస్సు. ఈ మనస్సుని ఉన్నతమైన జీవుడు, జీవుడు ఉన్నతమైన వాడు. ఎందుకని? ఎందుకని జీవుడు ఉన్నతమైన వాడు మనస్సు కంటే? ఎందుకని? ఎందుకంటే జీవుంటేనే ప్రాణం ఉంటుంది, అది ఓకే. ఎందుకని ఉన్నతమైన వాడు? ఎందుకంటే మనస్సు అనేది భౌతికమైన పదార్థం, జీవి ఆధ్యాత్మికం. ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన, ఇక్కడ భాష్యంలో కూడా చెప్తున్నారు, ఒక ఉన్నతమైన వాళ్ళ ఆధ్వర్యంలో జీవుడు ప్రవర్తిస్తూ వాళ్ళ తన యొక్క పని చేస్తూ ఉంటాడు అని. అదేవిధంగా భౌతిక పదార్థం కంటే మనం ఉన్నతమైన వాళ్ళం. మనం అంటే ఇక్కడ ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే ఇక్కడ చెప్తుంది జీవి. భౌతిక పదార్థం కంటే ఆత్మ ఉన్నతమైంది. కాబట్టి అందరూ అనుకుంటున్నారు ఏంటి, ఏ విధంగా నియంత్రించారు? తప్పకుండా మనం నియంత్రించగలం, అందులో సందేహమే లేదు. ఆత్మని అంటే నియంత్రించలేకుండా ఉండడం అనేది జరగదు. ఎందుకని? ఎందుకంటే ఆత్మ అనేది, ఇక్కడ మనస్సు అనేది భౌతికమైన పదార్థం, ఆత్మ అంటే మనం ప్రాణి. ఎటువంటిది ప్రాణి? ఆధ్యాత్మికం. కాబట్టి ఆధ్యాత్మికమైన ఈ ఆత్మ భౌతికమైన పదార్థాన్ని ఎప్పుడు కూడా నియంత్రించగలదు. కానీ అది కొద్ది పరిమాణంలో మాత్రమే, పూర్తిగా భౌతిక సంసారాన్ని మొత్తం మనం నియంత్రించలేము. కానీ మనకి ఏదైతే మన దేహంలో ఉన్న మనస్సుని నియంత్రించగలిగే శక్తి ఆత్మకి ఉంది. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎప్పుడూ నియంత్రించలేదు. దానికి ఒక ఉదాహరణ ఏంటి, మనం చూడొచ్చు. అర్జునుడు కూడా చెప్తాడు, ఈ ఆత్మని నియంత్రించడం ఎలాగా, కష్టమా సులభమా ఆత్మని నియంత్రించడం? కష్టమా సులభమా? తలుచుకుంటే సులభం అంటారా? కానీ అర్జునుడు ఏమంటున్నాడంటే చాలా కష్టం అని చెప్తున్నాడు. వాయురేవ సుదుష్కర, వాయువు గాలిని నేను ఆపగలను. గాలి ఎక్కడుంటే గాలి కదలకుండా స్తంభింపజేయగలను, ఎవరు? అర్జునుడు చెప్తున్నాడు. కానీ మనస్సుని ఆపడం నా వల్ల కాదు. అంటే చాలా చాలా కష్టం అన్నమాట ఈ మనస్సుని నిగ్రహించడం. ఇది తెలుసుకోవాలి మనం, చాలా కష్టం. ఇంకొక విషయం ఏంటంటే మనకి భౌతిక సంసారంలో వస్తున్న కష్టాలన్నీ దేని వలన వస్తున్నాయి? మనస్సు వల్లనే వస్తున్నాయి. మీకు ఇంకొక విషయం తెలుసలేదు, ఇది అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనకి రెండు రకాల శరీరాలు ఉన్నాయి, ఆత్మకి చుట్టూ రెండు రకాల శరీరాలు ఉన్నాయి. ఏంటివి? సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. స్థూల శరీరం మనం ఎదురుగా చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళలో చూసే శరీరం ఏంటది? స్థూల శరీరం. అది దేంతో తయారవుతుంది? పంచభూతాలు ఏమిటవి? గాలి, నీరు, నిప్పు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఇవి పంచభూతాలు. ఈ ఐదుడితో తయారైంది ఏంటి? మనకు కనపడే శరీరం. అందరి యొక్క శరీరాలు, జీవులు, ప్రతి జీవి, కుక్క, పిల్లి, ప్రతి ఒక్కటి మనకు కనపడేవన్నీ ఈ అన్ని ఈ ఐదు రకాల స్థూలమైన పదార్థాల ద్వారా తయారైంది. మరి సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది? అధ్యయనంతో తయారవుతుంది. ఏదది? మనస్సు, బుద్ధి. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, భూమి రపుర్ అనులో వాయు కమ్ మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్నా ప్రకృతి అష్టదా. ఈ ఎనిమిది రకాల పదార్థాలతో మొత్తం ఈ భౌతిక సంసారం ఉంది. ఈ ఎనిమిది రకాల పదార్థాలతో పాటుగా ఇక్కడ జీవులు, అనేక జీవులు కూడా ఉన్నాయి. కానీ జీవి అనేది ఉన్నతమైనది, ఎనిమిది రకాల పదార్థాలు న్యూనమైనవి, అంటే తక్కువ స్థాయికి చెందినవి, జీవి కంటే తక్కువైనవి. ఇవి భౌతిక పదార్థాలు, జీవి ఆధ్యాత్మికం. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, మనకి వచ్చే కష్టాలన్నీ కూడా మనసు ద్వారా అని చెప్పుకుంటున్నాం. అయితే ఈ సూక్ష్మ శరీరం దేంతో ఉంటుంది? మనస్సు, బుద్ధి, అహంకారం. అయితే మనం ఎప్పుడైతే మరణిస్తామో, మరణించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తి మరణిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం ఏం చేస్తుందో తెలుసా? సూక్ష్మ శరీరం ఈ ఆత్మను తీసుకుని వేరే శరీరానికి తీసుకెళ్తుంది ఈ సూక్ష్మ శరీరం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనస్సు మాత్రం పూర్వజన్మలో ఏదైతే ఉందో, అక్కడ ఏ విధంగా ఎలాంటిది ఉందో, ఆ మనస్సు మాత్రం వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే పూర్వం మనం ఎటువంటి కోరికలు అంటే పాపం పుణ్యం లేదా మంచి సంస్కారం నేర్చుకొని ఉన్నామో అవి ఈ జన్మలో కొనసాగుతాయి అన్నమాట. ఆ విధంగా కొనసాగుతాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సింది, ఏదైతే పూర్వజన్మలో మనం చేసిన పాపకర్మ ఉంటుంది కదా, అదంతా కూడా ఈ మనసు అంటే ఎలాంటిది అంటే మనసు ఒక పుస్తకం లాంటిది అనమాట. అందులో అంత రాసేసి రాయబడి ఉంటుంది మొత్తం. ఎంత పెద్ద పుస్తకం అంటే మనసు, మన యొక్క మనసు ఏం చెప్తుందంటే శాస్త్రం, ఈ సృష్టిలో భౌతిక సంసారంలో ఉన్నవన్నీ కూడా అన్ని ఏది గ్రంథాలయాలు ఉన్నాయి కదా, వాటన్నిటిలో ఏదైతే ఉందో రాయబడి పుస్తకాలు అవన్నీ కూడా ఇందులో రాయొచ్చు ఒక మనసులోనే. అర్థమవుతుందా? ఒక్క మనసులోనే. మరి ఇంకా ఊహించండి, అందరు జీవుల యొక్క మనసుల్లో అవన్నీ కూడా తప్పకుండా పెట్టచ్చు. కానీ వాళ్ళ యొక్క శక్తిని బట్టి వాళ్ళు గుర్తుంచుకుంటారు అనమాట. వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని బట్టి, వాళ్ళు తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని బట్టి వాళ్ళ మనసులో అవి ఉంటాయి. అంతేగాని అందరికీ వచ్చేయమన్నమాట, అందరికీ గుర్తుండవన్ని. అందువల్లనే మనం చూడొచ్చు ఏంటి, కొంతమంది చిన్నప్పటి నుంచి చాలా తెలివిగా చాలా చురుగ్గా ఉంటారు, కొంతమంది ఉండరు. ఎందుకని? వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి అవి వస్తాయన్నమాట. అయితే మనకు వచ్చే కష్టాలు ఎలాగా, ఏ విధంగా అయితే పుస్తకం చెప్పుకున్నావు అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు అది మనకి స్ఫురణకు వస్తుంది, ఏది ఆత్మకి ఆ కోరిక అనేది మొదలవుతుంది అనమాట. ఇదంతా కూడా నిజానికి ఏం జరుగుతుందంటే మనం నిజానికి మనసును నిగ్రహిస్తూ మనం జీవించాలి, అప్పుడు సుఖంగా ఉండగలం. అదే కదా ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే మనసుని నిగ్రహించగలరో అంటే జయిస్తారో, వాళ్ళ అధీనంలో ఉంచుకుంటారో వాళ్ళు సుఖంగా ఉంటారా దుఃఖంగా ఉంటారా? దుఃఖంతో ఉంటారా? సుఖంగా ఉంటారు. మరి ఎవరు కష్టం వస్తుంది? ఎవరైతే మనసుని నిగ్రహించలేరో వాళ్ళకి దుఃఖం వస్తుంది. ఏం జరుగుతుంది? వీళ్ళు మనసు అధీనంలో పనిచేస్తున్నారు అన్నమాట. మనసు చేసే నియంత్రణలో మనం ఉన్నాం. సాధారణంగా భౌతిక సంసారంలో ఇక్కడ చెప్తున్నారు ఈ ఇందులో ఏంటంటే, ముందర శ్లోకంలో బద్ధజీవుడు మనస్సు అనేవి చాలా ముఖ్యమైన యోగాభ్యాసంలో. కాబట్టి ఈ బద్ధజీవుడు మనస్సు యొక్క అధీనంలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి దుఃఖం అనుభవిస్తూ ఉన్నాడు. మనసు అధీనంలో పనిచేయడం అంటే ఏంటి? మనసు ఎప్పుడు కూడా చెప్తుంది, ఏం చెప్తుంది, ఇదిగో ఆ మంచి అతను చూడు మంచి బిల్డింగ్ కట్టాడు, నువ్వు మంచి బిల్డింగ్ కట్టు, నీకు మంచి కారు ఉండాలి, అతనికి మంచి కారు ఉంది, అతనికి అందమైన భార్య ఉంది, నీకు మంచి భార్య కావాలి, నీకు మంచి ఉద్యోగం ఉండాలి, చూడు అందరూ ఎంత సంపాదిస్తున్నారు, నీకు మంచి ఉద్యోగం ఉండాలి. ఈ విధంగా మనసు మనకి చెప్తుంది అనేక మంచి రుచికరమైన పదార్థాలు చూడగానే అవి మనం తినాలి. మనసు చెప్తుంది వెంటనే తిను తిను తిను. నిజానికి ఆత్మకి ఇవన్నీ అవసరం లేదు, భౌతికమైన జీవనం భౌతిక జీవనం. కానీ మనస్సులో అవి అనాది కాలం నుంచి మనం అనుకుంటున్నాం ఏంటి, ఆ మంచి ఆహారం తినడం వల్ల ఆనందంగా ఉంటాం, మంచి అందమైన భార్య ఉంటే ఆనందంగా ఉంటాం, మంచి ఉద్యోగం ఎక్కువ ధనం పేరు ప్రతిష్ట సదుపాయాలు ఉంటే ఆనందంగా ఉంటాం అనే భ్రమ అన్నమాట. ఇది ఇదేంటిది భ్రమ. ఆ భ్రమ అనాది కాలం నుంచి కొనసాగుతుంది కాబట్టి ఆ భ్రమ ఎప్పుడైతే మనసు మనకి చెప్తుందో మళ్ళీ వాటికి మనం ఆకర్షితులు అవుతాం. అర్థమవుతుందా? కాబట్టి మనం మనసు యొక్క అధీనంలో ఆ విధంగా పూర్వజన్మ కర్మ వాసనల వలన మళ్ళీ మనం మనసు ద్వారానే నడిపించబడుతున్నాం. కానీ మనం నియంత్రించి మన జీవనాన్ని సుఖమయం చేసుకోవడం లేదు. ఎందువలన? మనం చేసిన కర్మల వలన మనసు మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. అయితే మానవ ధర్మమును నిర్వహించుట యందు మనస్సును మిత్రునిగా చేసుకునుట కొరకు దాన్ని నియమించుటయే అష్టాంగ యోగాభ్యాసు ప్రయోజనం. అష్టాంగ యోగం అంటే యమ నియమ ఆసన ధారణ, ఈ విధంగా అనేక 8 స్థాయిలు ఉంటాయి అన్నమాట. అష్టాంగ అంటే 8 అంగాలు, యమ నియమ అంటూ కొన్ని నియమాలు ఉంటాయి. అదేవిధంగా మనం ఒక ఆసనం ఒక విధంగా కూర్చోవాలన్నమాట, ఒక ప్రత్యేకమైన స్థితిలో కూర్చొని ధ్యానం ఎవరి మీద, యోగ అంటేనే కలయిక, యోగ అంటే అర్థం కూడడం, యోగ అంటే కూడడం. ఏం కూడడం? ఆత్మ పరమాత్మ మధ్య గల సంబంధాన్ని తిరిగి ఏర్పాటు చేయడం అంటే యోగ. యోగ అంటే సంబంధం ఏర్పాటు చేయడం, మళ్ళీ వారి రెండింటి మధ్య కూడిక ఏర్పడడం. అంటే ఆత్మ పరమాత్మ మళ్ళీ కలవడం. కలవడం అంటే ఇక్కడ కలిసిపోయి ఒకటైపోవడం కాదు, ఏకమైపోవడం కాదు. ఆ రెండింటి మధ్య ఏదైతే సంబంధాన్ని కోల్పోయి ఉన్నారో, ఎవరు కోల్పోయారు? పరమాత్మ కోల్పోయిందా, ఆత్మ కోల్పోయిందా? ఆత్మ కోల్పోయింది. అందువల్లనే మనం బద్ధజీవులు అంటున్నారు. కానీ భగవంతుడు బద్ధజీవుడు కాదు. అందువల్లనే కృష్ణుడు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి, మన కోసం వైకుంఠం నుంచి, గోలోకం నుంచి వచ్చి మరీ భగవద్గీత చెప్తూ ఉన్నాడు. ఎందుకని? మనల్ని గుర్తు చేయడం కోసం. ఎప్పుడైతే భగవంతుడిని విస్మరించామో మనం వెంటనే ఏమవుతాం? మనం అందరం కూడా గోలోక బృందావంలో ఉన్నాం. మరి ఎందుకు ఈ భౌతిక అంటే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం మనకు వచ్చింది? గోలోకంలో ఉన్నప్పుడు మనకు ఉన్నాయా? భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు ఉన్నాయా? లేవు. మరి ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి అంటే మనం కృష్ణుని తిరస్కరించాం. నీవు లేకుండా నేను ఆనందంగా ఉంటాను అని ఎప్పుడైతే అనుకున్నామో వెంటనే మనకి ఈ సూక్ష్మ స్థూల శరీరం అనేది వెంటనే ప్రాప్తించింది అన్నమాట. అందులో ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే వచ్చినాయి. కాబట్టి కృష్ణుడు మాత్రం, కృష్ణుడు చెప్తాడు మొదట్లో, నీకు ఇది మంచిది కాదు విడిగా ఉండడం, నన్ను వదిలేసి. అయినా కూడా మనం వినం, వచ్చేసాం కాబట్టి దుఃఖం అనుభవిస్తున్నాం. కానీ కృష్ణుడికి తన యొక్క బిడ్డలంటే ఎవరికైనా ప్రేమ కదా, సంతానానికి, సంతానం మీద, ఎవరికి, ఏ తండ్రికైనా. అదేవిధంగా మనం అందరం కూడా భగవంతుడి యొక్క బిడ్డలం కనుక ఆయన మళ్లీ వచ్చి భగవద్గీత జ్ఞానం ఇచ్చి, నాయన నువ్వు ఇక్కడ ఉండడానికి మంచి ప్రదేశం కాదు, ఇది దుఃఖాలయం, ఇది శాశ్వతమైంది కాదు అశాశ్వతం, ఇక్కడ ఈ విధంగా దుఃఖం అనుభవిస్తావు. ఇంకా కృష్ణుడి భగవద్గీత అంతా 700 శ్లోకాలు చెప్తున్నాడు. పుణ్యం అంటే ఏంటి, పాపం ఏంటి, నువ్వేం చేస్తే తిరిగి నా దగ్గరకు వస్తావు, ఏం చేస్తే ఈ మనస్సు నిగ్రహించబడుతుంది, అన్నీ కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరు సంబంధాన్ని కోల్పోయారు? జీవుడు. మనం కావాలని వదిలేసి వచ్చాం భగవంతుడు. అంతేగాని భగవంతుడు మనల్ని, చాలా మంది అంటుంటారు అంటే భగవంతుడు కొంతమంది ఇలా సృష్టించి కొంతమంది అలా సృష్టించి ఇదంతా చూసి ఆనందిస్తున్నాడు అనుకుంటారు, అంటుంటారు అన్నమాట. భగవంతుడు ఏదో పైశాచిక ఆనందం లాగా భగవంతుడు అనుభవించేది చాలా మంది చెప్తుంటారు. ఇదేంటి భగవంతుడు ఇలా సృష్టించాడని. కానీ నిజానికి ఎవరిని కూడా వాళ్ళ లోపాలతోటి కావాలని భగవంతుడిని సృష్టించలేదు. మనం చేసుకున్న పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిఫలంగానే ఇప్పుడు దాన్ని మనం అనుభవిస్తున్నాం. పుణ్యం కానీ పాపం కానీ, సుఖం దుఃఖం ఇదంతా కూడా. అయితే మరి ఈ ఆధ్యాత్మిక జీవనంలో మనస్సుని నిగ్రహించడం అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. మొట్టమొదటి చేయవలసిన పని ఇదే. ఆధ్యాత్మిక జీవనంలో మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే మనస్సును నిగ్రహించడం. ఈ మనస్సును నిగ్రహించడం కంటే ముందర తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటది? చెప్పాను, ఆత్మ. మనం ఎవరం? మనం మనస్సు కాదు, మనం ఇంద్రియాలు కాదు, శరీరం కాదు. అది తెలుసుకోవాలి. అది ఇంకా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది. ఆత్మను తెలుసుకున్న తర్వాత చేయవలసిన పని ఏంటంటే మనస్సును నిగ్రహించడం. ఎందుకని? ఈ ఆత్మకి అనేక రకాల ఇబ్బందులు గురవుతుంది. ఎందుకంటే మనసు యొక్క అధీనంలో ఆత్మ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసుకున్న తర్వాత? ఈ ఆత్మ మనస్సుని నిగ్రహించాలి. ఎలా నిగ్రహిస్తుంది ఈ ఆత్మ? ఇంకో ఏంటో, మనస్సు ఏంటో తెలుసా? ఈ కళ్ళకి, ముక్కుకి, చెవులకి, వీటన్నిటికీ కూడా అధ్యక్షుడు అనమాట. మనసు చెప్తాడు, ఓ ఈ వాసన చూడు, అది చూడు. మొట్టమొదట ఈ వాసన చూసి ముక్కు మనసుకు పంపిస్తుంది సందేశం, ఇక్కడ ఏదో భలే ఉంది వాసన అని. అప్పుడు వెంటనే మనసు చెప్తుంది, ఆ నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే మన కాళ్ళ ద్వారా, కాళ్ళతో నడిచి అక్కడికి వెళ్ళిపోతాం, లేదా మంచి వాసన వస్తుంది అని ముక్కు చెప్పగానే మరి మనసుకు సందేశం వెళ్తుంది. దాని ద్వారా వెంటనే నాలుక యాక్టివేట్ అయింది, అంటే చలాకీగా చురుగ్గా తయారైంది. వెంటనే ఏంటి, ఓ ఇక్కడ ఏదో మంచి రుచికరమైన పదార్థం ఉంది అని మళ్ళీ నాలుక మనసుకు పంపిస్తుంది. వెంటనే మనసు ఏం చెప్తుంది? కాళ్ళకి పని చెప్తుంది, ఓకే నడు అటువైపు. ఇదంతా కూడా మూలం అన్నమాట. ఏది? మనస్సు. ఈ కళ్ళకి, ముక్కుకి, చెవుకి కూడా మూలం, అధ్యక్షుడు. ఎప్పుడైతే ఈ అధ్యక్షుడిని కానీ మనం నియంత్రించగలిగితే, మనం ఎన్ని చెప్పినా కూడా వాసన వచ్చినా ఏం పర్లేదు, అది కూడా, అదంతా కూడా భౌతికమైంది, అది కాదు నిజం కావాల్సింది మనసుకి. అంటే బుద్ధి రావాలన్నమాట. బుద్ధి చురుగ్గా అంటే బలంగా ఉంటే మనకి ఎన్ని వాసనలు వచ్చినా అది, భక్తులు, మనం భక్తులను చూడొచ్చు, మంచి పులావో లేదా రకరకాల వాసనలు వస్తాయి రోడ్డు మీద వెళ్ళినప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వస్తుంటాయి. భక్తులు కూడా వెళ్తుంటారు, వాళ్ళు వాసన చూసినా వెంటనే బుద్ధి పనిచేస్తుంది, ఏంటి అది ప్రసాదం కాదు కదా, అది ప్రసాదం కాదని మనసుకి చెప్తారు. కాబట్టి నువ్వు ఇంకా నోరు మోయి అని చెప్తారు మనసుకి. వెంటనే నోరు మూసేస్తుంది. కానీ మనకి నియంత్రణ లేదు కాబట్టి, మనం ఆ నియమానికి కట్టుబడి లేదు కాబట్టి మనం పరిగి అటు వెళ్ళిపోతాం అనమాట. మనసు చెప్తుంది ఓకే కాళ్ళకి పని, ఓకే నడువు నడువు అటువైపు. ఇదంతా కూడా మనసు ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మంచి సంగీతం విన్నాం అనుకోండి, ఓ ఇక్కడేదో డిస్కోథెక్ ఏదో ఉన్నట్టుంది అంటే భక్తుడికి ఆలోచన వస్తుంది, ఓ ఇది కృష్ణుడికి సంబంధించిన కీర్తనలు కావు ఇక్కడ, కాబట్టి ఇది మనల్ని మాయలో పడేస్తాయి అని భక్తుడికి తెలుసు. కానీ ఆ భక్తులు ఏంటి, ఆ ఇదేదో బాగుంది అని మళ్ళీ మనసులోకి వెళ్ళగానే మనసు చెప్తుంది ఆ నడు కాళ్ళకి చెప్పేస్తుంది, మళ్ళీ నడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాం ఆ కాళ్ళు నడుస్తుంటాయి అన్నమాట. ఈ విధంగా మనసు ఆధ్వర్యంలో మనం అనేక దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, ఈ మనస్సు కూడా ఒక ఇంద్రియం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ప్రకృతిలో ఈ జీవుడు, సనాతనమైన జీవుడు కర్షతి అంటే కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఈ మనసుతోటి. ముఖ్యమైన పంచేంద్రియాలు ఐదు ఏంటి, మన షష్ఠాని ఇంద్రియాణి, మనసు ఇంకా ఐదు ఇంద్రియాలు ఏమిటవి, పంచేంద్రియాలు ముఖ్యమైనవి, కళ్ళు ముక్కు నాలుక చెవి ఇంకా స్పర్శ చర్మం. ఈ ఐదుటితోటి అనేక దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. అయితే భక్తులు తెలివైన వాళ్ళు, ఎందుకని ఇవన్నీ కూడా ఇంద్రియ వస్తువులు. ఏవి ఇంద్రియ వస్తువులు, చెవికి ఇంద్రియ వస్తువు ఏంటి, సంగీతం. మంచి అంటే ఏదైనా గీతాలు కానీ పాడడం కానీ మంచి మాటలు కానీ ఏవైనా కానీ శబ్దం చెవికి. నాలుగుకి రుచికరమైన పదార్థాలు, ఇవి ఇంద్రియ వస్తువులు అన్నమాట. అదే ముక్కుకి మంచి వాసన కలిగిన పదార్థాలు కానీ ఏవైనా వస్తువులు, ఇవన్నీ ఇంద్రియ వస్తువులు. అయితే కృష్ణుడు చెప్తున్నాడు ఏమని, ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఈ ఇంద్రియ వస్తువులు, ఏ హి సంస్పర్శజా భోగ, ఈ ఇంద్రియ వస్తువులతో మనం భోగించినట్లయితే అంటే మంచి వాసన వస్తుంది కదా అని వెళ్ళి చూస్తాం, అది ఎంతసేపు ఉంటుంది, కొంతసేపు తర్వాత మళ్ళీ విసుగు చెందుతాం మనం భౌతికమైన వాటి వల్ల. అదేవిధంగా ఉదాహరణకి మీరు చూడండి, మంచి సినిమా పాట కొత్తది వచ్చింది, మీరు ఎన్నిసార్లు వింటారు, నాలుగు సార్లు, పది సార్లు, ఇరవై సార్లు, తర్వాత వింటారా కొత్త పాట. అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఏ సంస్పర్శజా భోగా ఆద్యంతవంత కౌంతేయ, ఆది అంతం. దీనికి ఆది ఉంది అంటే ఈరోజు కొత్త పాట వచ్చింది, అంతం ఇరవై సార్లు వింటే అంతం అయిపోయింది దానిలో ఉండే ఆనందం. అదేవిధంగా మీకు రసగుల్లా ఇష్టం, ఐదు రసగుల్లాలు తింటారు, పది రసగుల్లాలు తింటారు, అయిపోయింది దాంట్లో ఉండే ఆనందం. అదేవిధంగా ఏ భౌతికమైనవైనా కూడా అంతే కాదా, అంతే. అందుకనే ఏ సంస్పర్శజా భోగా ఆద్యం దుఃఖయోనే ఏవతే, ఇవన్నీ కూడా దుఃఖాన్ని కలిగించాయి. ఆద్యంతవంత కౌంతేయ, దీనికి ఆది అంతం ఉన్నాయి కౌంతేయ. అయితే ఏమంటున్నాడు, నతేషు రమతే బుధ, బుధ అంటే బుద్ధి కలిగిన వాళ్ళు. నేనేమని చెప్తున్నాను, ఈ మనసుని ఎలా నిగ్రహించగలం, బుద్ధితోటి నిగ్రహించగలం. ఎవరి బుద్ధి అయితే శక్తివంతంగా దృఢంగా ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉంటుందో వాళ్ళు నిగ్రహించగలరు. నతేషు రమతే బుధ, వాళ్ళు రమతే అంటే రమించరు, దేంట్లో దేంట్లో రమించరు, ఈ ఇంద్రియ వస్తువుల ద్వారా భోగించరు అన్నమాట. ఎవరైతే భోగిస్తారో, ఇది బాగుంది భౌతికమైన పదార్థాలు ఏవైనా కానీ, అది తినడం కావచ్చు వినడం కావచ్చు, భౌతికమైన వాటిలో భోగం అనుభవిస్తూ ఉంటారో వాళ్ళకి ఏమి తప్పనిసరి, దుఃఖం తప్పనిసరి. అయితే నతేషు రమతే బుధ, బుద్ధిమంతులైన వాళ్ళు మాత్రం వాటిలో పాల్గొనరు. ఎవరు బుద్ధిమంతులు, భక్తులు. బుద్ధిమంతులు ఒక మాటలో చెప్పాలంటే భక్తులు, ఎవరైతే వైష్ణవులు భక్తులు ఎవరైతే ఉన్నారో కృష్ణుడి భక్తులు, వాళ్ళకి తెలుసు ఇందులో మనం నిమగ్నం అవ్వకూడదు, ఇవి ఇంద్రియ వస్తువులు. అందువల్లనే కదా వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నా ఏదో రకరకాల తినే పదార్థాలు వచ్చినా తీసుకోరు, వినేవి ఏదైనా ఉన్నా చెవికి చాలా బాగుంది అనిపిస్తుంది. మొదట్లో ఇవన్నీ కూడా రజోగుణంలో ఉండేవన్నమాట. మొదట్లో చాలా బాగున్నాయి అనిపిస్తుంది, ఏంటి మనం వివాహం చేసుకుంటే చాలా ఆనందించగలం అని. వివాహం చేసుకున్న 2-3 ఏళ్లకి నిజమైనది అసలు జీవితం ఏంటనేది మొదలవుతుంది అనమాట. తెలుస్తుంది మనకు అసలు జీవితం ఏందని. కానీ మొదట్లో భ్రమలో ఉండి మనం మంచి ఉద్యోగం వస్తే ఆనందంగా ఉంటాం. ఎప్పటికప్పుడు చూడండి, మీరు సాధారణంగా మనం చూడవచ్చు ఎలాగా, చాలా మంది అంటారు నువ్వు ఒక ఇంజనీర్ అయిపోతే నీకు ఇంకా ఏమి సమస్యలు లేవు అంటారా అనరా? అంటారు కదా. మరి ఇంజనీర్ అయ్యాడు, ఇప్పుడు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే ఇంకా సమస్యలు లేవు. అది ఇదంతా రజోగుణంలో జరిగే పని అనమాట. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వస్తే నీకు ఇంకా పెళ్ళి అయితే సమస్యలు ఉండవు. పెళ్ళయింది, నీకు పిల్లలు పుడితే సమస్యలు ఉండవు, హ్యాపీగా ఉంటావు. ఈ విధంగా భౌతిక జీవనం అనమాట ఇదంతా. ఇదంతా పునః పునః ప్రహ్లాదుడు చెప్తున్నాడు, పునః పునః చర్విత చర్వణానాం నతే విదు స్వార్థగతి విష్ణు. వీళ్ళందరికీ ఈ భౌతిక జీవనం కొనసాగించే వాళ్ళకి తెలియడం లేదు, వాళ్ళకి నిజంగా కావాల్సింది ఎవరు, విష్ణువు, విష్ణు యొక్క సేవని. అయితే ఏం చేస్తున్నారు, అది చేయకుండా పునః పునః చర్విత చర్వణానం అంటే నవిలింది. చర్విత అంటే నవలడం, చర్విత చర్వణానం నవిలిందే మళ్ళీ నవ్వులుతున్నాం, అదే పిప్పిని. అందులో ఏమైనా రసం ఉంటుందా ఏంటి? అక్కడ పిప్పి అంటే చెరుకు పిప్పి ఉంది కదా, అది ఆల్రెడీ రసం తీసేసి బయటపడేస్తారు, దాన్ని తీసుకొని మీరు నవ్వులితే ఏమైనా ఉపయోగం ఉందా? ఇంకా నాలుక కోసుకుపోతుంది అంతే, ఇంకేం జరగదు. అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం మరి మన జీవితంలో? మన ముత్తాత చదువుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అన్ని చేశాడు, సంతానం ఉద్యోగం చేశాడు, మరి సంతోషంగా శరీరం వదిలేసి వెళ్ళిపోయాడా? లేదు. అంటే ఆయన ఏదో చేయలేదన్నమాట. మన తాతగారు అంతే, మన తండ్రి, అందరూ సృష్టిలో అనాది కాలం నుంచి అందరూ చేస్తుంది అదే పని, పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం, సంతానోత్పత్తి, మళ్లీ వాళ్ళకి పెళ్లి చేయడం. ఇది అదే ఇక్కడ చెప్తున్నాడు చరివిత చర్వణానం అంటే ప్రహ్లాదుడు. పునః పునః చరివిత చర్వణానం అంటే అదే. ఏంటి, ఆల్రెడీ చేసింది పూర్వం ఎవరైతే చేసి ఉన్నారో మనం కూడా మళ్ళీ అదే చేస్తున్నాం ఆనందం. ఆల్రెడీ ముందల వాళ్ళు చేసి ఆనందం లేదని నిర్ణయించారు, మనం మళ్ళీ అదే చేస్తే ఎలా వస్తుంది? ఎందువల్లంటే మనం ఈ మనసు యొక్క అధీనంలో ఉన్నాం కాబట్టి మనసు అదే చెప్తుంది, మనసుకు తెలిసింది అదే, ఇంక వేరేదేం తెలియదు. ఇవి చేస్తే ఆనందంగా ఉంటుందని మనసు అనిపిస్తుంది మనసు, కాబట్టి మనం అదే చేస్తూ ఉంటాం. కానీ బుద్ధిమంతులైన వాళ్ళు అది చేయరు. ఏం చేస్తారు? ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటారు. ఏ విధంగా ఆచార్యులు, సాధువులు, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? నారాయణుడికి శరణాగతి పొందమని చెప్తున్నారు, కృష్ణుడికి శరణాగతి పొందమని చెప్తున్నారు. అయితే అందుకే ఇక్కడ చెప్తున్నారు చూడండి, కృష్ణ భక్తి భావన యందు ప్రత్యక్షంగా నియుక్తమైన వాడు అయిన వాడికి, నియుక్తుడైన వానికి శ్రీకృష్ణ భగవాను ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రయత్నంగా జరిగిపోవును. ఎవరైతే భక్తిలో ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని, అంటే ఉదాహరణకి భక్తుడు నేను అహింస హింసించకుండా ఉండాలని ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన పని లేదు, సహజంగానే అతను ఎవరిని హింసించడు కదా, ఇతర జీవుల్ని హింసించడు, సహజంగానే భక్తుడు ఎవరిని హింసించడు కదా. అతను సాత్వికంగా ఉండాలి అని ఎప్పుడు ప్రయత్నం చేయాల్సిన పని లేదు, అతని జీవన విధానమే సాత్వికంగా ఉంటుంది. ఇంకా ఇతరులకి నేను సహాయం చేయాలి సహాయం చేయాలని అనుకోవాల్సిన పని లేదు. ప్రహ్లాదుడు చూడండి, ప్రహ్లాదుడు ఏమడుగుతాడు వరం హిరణ్యకశిపుణ్ణి, ఇతనికి ఏ విధంగా నేను తోడ్పడాలి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇతరులకి ఏదో సంఘ సేవ చేయాలని. అలాంటిది కాదు, భక్తుడు చేసేది చాలా ఉన్నతమైన సంఘ సేవ. ఏంటది? వీళ్ళని కూడా కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు, భగవంతుడి దగ్గరికి. కాబట్టి భక్తుడు అప్రయత్నంగానే సంఘానికి పెద్ద సేవ చేస్తున్నాడు. అది కూడా ఎలా చేస్తున్నాడు? కృష్ణుడి సేవగానే చేస్తున్నాడు అది. ఎందుకని? అది కృష్ణుడికి అవసరం, కృష్ణుడు కోరుతున్నాడు అది. అవసరం అంటే నిజానికి ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన ప్రేమ కొద్దీ తన యొక్క జీవుల పట్ల, బిడ్డల పట్ల, వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావాలని కోరుతున్నాడు కాబట్టి భక్తుడు అప్రయత్నంగానే అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాడు. రండి, మీరు కృష్ణుడి భక్తులు అవ్వండి, హరినామం చేయండి. ఏమైనా ఆశించి చెప్తాడా భక్తుడు? ప్రతిఫలం ఏమైనా ఆశిస్తున్నాడా? ఏమీ లేదు. అతను ఆశించేది ఏంటి? కృష్ణుడి యొక్క సేవ మాత్రమే. కాబట్టి కృష్ణుడిని సంతృప్తి పరచడం కోసం మాత్రమే ప్రచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ అప్రయత్నంగా భక్తుల్లో ఉంటాయి, మనం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. కానీ బయట చూడండి, చూడండి చాలా మంది ఏం చేస్తుంటారు, నేను సంఘ సేవ చేయాలి, నేను దయగలిగి ఉండాలి, నేను ఇతరులను హింసించను అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు విఫలమైపోతారు. ఎందుకని? కేంద్ర బిందువు తెలియలేదు వాళ్ళకి. ఏంటి కేంద్రం? కృష్ణుడు కేంద్రం. ఆయన కోసం చేయాలి. వాళ్ళు చేస్తారు, నేను దయగలిగి ఉండాలి. ఎవరి కోసం దయగలిగి ఉండాలి తెలియదు. కాబట్టి కొంతకాలం చేస్తారు, తర్వాత మళ్ళీ మానేసే అవకాశాలు ఉంటాయి. లేదా ఒక దయ అనే లక్షణం ఒకటి ఉండొచ్చు, మిగతావన్నీ ఉండవు. కానీ భక్తుల్లో అప్రయత్నంగా దేవతలలో ఉన్న అన్ని లక్షణాలు, అదేవిధంగా కృష్ణుడిలో ఉండే అన్ని లక్షణాలు కూడా వస్తాయి అని చెప్తుంది శాస్త్రం. ఎందుకని, ఏ విధంగా అయితే కృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడో అదేవిధంగా కూడా భక్తుడు కూడా అటువంటి సచ్చిదానంద విగ్రహం ఆత్మ జ్ఞానాన్ని పొంది ఉన్నాడు కనుక ఎవరికి కూడా హాని చేయడు. ఎందుకని, అది కృష్ణుడికి ఇష్టం లేదు. ఇతరులకి ఎటువంటి హాని జరిగినా కృష్ణుడు సహించడం. కాబట్టి భక్తుడు ఎప్పుడు ఆలోచించేది ఏంటి, కృష్ణుడు ఆనందం. కృష్ణుడికి ఇష్టం లేని పని ఎప్పుడేం చేస్తాడా భక్తుడు? చేయడు. ఆ విధంగా అనమాట. అయితే ఇక్కడ మనం అనుకుంటాం ఏంటి, మనం చెప్పుకున్నాం ఏంటి, మనకి ఉద్యోగం వస్తే లేదా వివాహం అయితే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా మనసులో మనం కల్పిస్తున్నాం. ఎందుకు ఇది కల్పన అని చెప్తున్నానంటే దానికి కూడా మనం చూడొచ్చు. ఏంటి, మనం వివాహం చేసుకుంటే ఆనందంగా ఉంటుందనో లేదా ఒక ఉద్యోగం వస్తే ఆనందంగా ఉంటుందని మనం అనుకున్నాం. ఉద్యోగం వచ్చింది, మరి నువ్వు ఆనందంగా ఉన్నావా? ఉద్యోగం వచ్చింది ఆనందంగా ఉన్నావా? మరి నువ్వు ముందలేమనుకున్నావు? ఉద్యోగం వస్తే నేను ఆనందంగా ఉంటాను అని అనుకున్నావు. అంటే అది కల్పన నిజమా? కల్పన. అది ఎక్కడ జరుగుతుంది కల్పన? మనసులో జరుగుతుంది. అదేవిధంగా నాకు అందమైన భార్య దొరికితే సుఖంగా ఉంటాను అని, అది కూడా కల్పనే. ఎందుకని, ఓకే నువ్వు మంచి అందమైన వివాహం చేసుకున్నావు, అందమైన భార్య వచ్చింది, సుఖంగా ఉన్నావా? అంటే ఒకవేళ ఉన్నా సుఖం ఉంది అందులో. ఎటువంటి సుఖం? చపల సుఖం. చపలం అంటే క్షణం క్షణం క్షణం, ఇట్లా అంటే అయిపోయింది, క్షణాల్లో అయిపోద్ది. అది కూడా ఏంటి, భ్రమే. ఆ క్షణికమైంది కూడా మనసులో భ్రమిస్తున్నాం, ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను అని. ఆత్మకి ఏమి సంబంధం లేదు దీంట్లో. అది కూడా ఏంటి, ఇంద్రియ భోగం. ఏ ఇంద్రియ భోగం? మానసికంగా శారీరకంగా ఇంద్రియ భోగం మాత్రమే. కానీ ఆత్మకుంది ఆనందం దాంట్లో? మనకి ఏదైనా రసగుల్లా తింటున్నాం, ఆత్మ ఆనందిస్తుందా? నాలుక మనస్సు ఇంతే. అది కూడా క్షణం, ఒకటి రెండు మూడు నాలుగు రసగుల్లాకి అయిపోయింది. ఆత్మ మాత్రం ఎప్పుడు క్షోభిస్తూనే ఉంది. మనం శరీరానికి ఇంద్రియాలకి ఆహారాలు ఇస్తున్నాం, అంటే ఇంద్రియ వస్తువులను అందిస్తున్నాం, కానీ ఆత్మకి ఏమీ లేదు. కానీ ఆత్మ కూడా భోగిస్తుంది, ఆనందిస్తుంది. రమంతే యోగినాం అనంతే. యోగులు అనంతంగా యోగాన్ని చెప్తున్నాం ఇక్కడ. ఏంటి అష్టాంగ యోగ? ఇదేంటి అధ్యాయం? ధ్యాన యోగం. రమంతే యోగినాం అనంతే. యోగులు అనంతంగా ఆనందిస్తారు. ఎలాగా? రామ భగవంతుణ్ణి, రాముణ్ణి కీర్తించడం ద్వారా, ఈ రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా, అంటే భగవంతుడి యొక్క నామంలో, భగవంతుడి యొక్క సేవలో ఆత్మకి ఇంద్రియ భోగం ఉంది. ఆత్మకు కూడా ఇంద్రియాలు ఉన్నాయి. ఇదంతా శరీరానికి ఉన్న ఇంద్రియాలు, మరి ఆత్మకు కూడా ఇంద్రియాలు ఉన్నాయి. ఆత్మ కూడా అనుభవిస్తుంది ఆనందాన్ని. ఎలాగా? మళ్ళీ భగవంతుడితోటి. ఎందుకు? భగవంతుడు ఆధ్యాత్మికమైన వాడు. భగవంతుడు ఏం బద్ధజీవుడు కాదు, పూర్తిగా ఆధ్యాత్మికమైన వాడు. ఎప్పుడైతే ఈ ఆత్మ మళ్ళీ అతని సేవలో ఉంటుందో అప్పుడే ఆత్మకి ఆనందం అనేది మొదలవుతుంది. కానీ అప్పటి వరకు ఉండే ఆనందం ఎటువంటిది? భౌతికమైనదే, క్షణికమైనది. అదంతా కూడా కాల్పనికమైన ఆనందం. నిజానికి కాల్పనికం దేనికి? ఆత్మకి. ఆత్మకి కల్పనే కానీ అది నిజం కాదు. మనం ఏమనుకుంటున్నాం? నేను ఆనందిస్తాను అనుకుంటున్నాం. నేనంటే ఎవరు ఇక్కడ? నేనంటే ఎవరు? నేనంటే ఎవరు? నేను ఆనందిస్తున్నాను అనుకుంటున్నాం. నిజానికి నేను ఎవరు? ఆత్మ. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేనంటే శరీరం. అందుకే నేను మొదటి చెప్పాను, అందరం కూడా మనం నేనంటే శరీరం అనుకుంటాం. మనం చెప్పడానికి ఆత్మని నేను అంటాం, కానీ నిజానికి మన భావనలో ఏంటి, రోజు చేసే భావన? నేను ఈ శరీరాన్ని అనే భావనే ఉంది, నేను ఈ మనస్సుని అనే భావనే ఉంది, అంతేగాని నేను ఆత్మననే భావన లేదు. కాబట్టి ఈ ఆత్మకి ఈ సుఖం అంతా కూడా కల్పన మాత్రమే, కానీ ఇది నిజం కాదు. అందుకనే ఈ భౌతిక సంసారంలో జరిగేదంతా కూడా ఎటువంటిదంటే, మీకు ఎప్పుడైనా కల వచ్చి ఉంటుంది, కల వస్తుందా? రాత్రి మనకి పులి వెంటబడ్డట్టు లేదా పాము మనల్ని కరవడానికి వచ్చినట్టు ఉంటుంది కదా. అటువంటిదే అనమాట. మనం ఇప్పుడు రోజు చూసేది, బయట చూసేది అంతా ఈ ఆనందం, భార్య బిడ్డలు, సంతానం లేదా ఉద్యోగం, ఇవన్నీ కూడా కళ, ఒక కళ అనమాట. అంటే తాత్కాలికమైంది, జరుగుతుంది, జరగట్లేదని కాదు, కానీ తాత్కాలికం. కళ లేదా, కళ్ళలో మనకి కనపడలేదా పులి, ఇవన్నీ ఉన్నాయి కానీ అది కళ్ళలో ఉన్నాయి, నిజానికి లేవు. ఇక్కడ కూడా అంతే, ఇదంతా కూడా తాత్కాలికంగా భౌతికమైన పదార్థాలతో ఉన్నాయి కానీ శాశ్వతమైనది కాదు. ఇదంతా కూడా మనసు మనల్ని ఆడిస్తూ ఉందన్నమాట. మనం ఏమనుకుంటున్నాం, అదే భ్రమ. ఏంటా భ్రమ? ఈమె నా భార్య, వీళ్ళందరూ నా సంతానం, నా ఊరు, నా దేశం, నా ఉద్యోగం, నా సంపద, నా గౌరవం, నా పేరు, నా ప్రతిష్ట. ఏమి నిజానికి ఏ జీవికి ఇక్కడ ఏమీ లేవు. ఒక జీవికి భౌతిక సంసారంలో ఏమీ లేవు. కానీ ఏమనుకుంటున్నాం, ఇదంతా నాదిగా భావిస్తుంది. ఎందువలన? ఈ మనసులో అది బాగా నాటుకుపోయి ఉందన్నమాట, రాయబడి ఉంది గట్టిగా. ఏమని, ఇది నీది, ఇది నీది, ఇది నువ్వు, ఇది నువ్వు, నీ భార్య, నీ సంతానం, నీ ధనం. శరీరం వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ అప్పుడు శరీరం వదిలే సమయంలో వీటితో ఏమైనా సంబంధం ఉందా? భార్యతోటి, సంతానంతోటి, నీ ధనంతోటి, నీ ఉద్యోగంతో, నీ పేరు, ప్రతిష్ట ఏమైనా వస్తాయా? కాకపోతే ఒకటి వస్తుంది, ఏంటి, మనం ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకున్నామో, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం నేర్చుకున్నామో, ఆ సంస్కారాలు వస్తాయి. అదేవిధంగా పాపం పుణ్యం ఇవి కూడా వస్తాయి, బట్ ఇక ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడ ఉన్నవి ఏవి మంతురావు. పాపం పుణ్యం యొక్క ఫలితాలు వస్తాయి, అంతేగాని మనకి పేరు, ప్రతిష్ట ఇవి ఏవి మళ్లీ రావు. మళ్లీ మనం వెళ్ళి కృషి చేయాల్సిందే, మళ్లీ మొదలు పెట్టాల్సిందే. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం కృష్ణుడు చెప్తున్నాడు, ఏంటి, నేహావిక్రమ నాశోస్తి ప్రత్యవాయో నా విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. కొంచెం ధర్మం అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం, స్వల్పమప్యస్య ధర్మస్య అది తెలుసుకుంటే ఏంటి, ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి ఎలా బయటపడాలి, భగవంతుడు ఇస్తున్న జ్ఞానం అదే, ఏ విధంగా ముక్తిని పొందాలి, ఏ విధంగా తనను చేరుకొని సేవ చేయాలనే జ్ఞానం కొంచెం వచ్చినా మనం ఏం జరుగుతుంది, త్రాయితే మహతో భయాత్ అంటే గొప్ప భయం నుంచి బయటపడవచ్చు. ఏంటి గొప్ప భయం? ఏంటది? మృత్యువు. అదే గొప్ప భయం. లేదా ఎవరికి భయం లేదా మృత్యువు అంటే? అందరికీ భయమే. ఎవరికి ఇష్టం లేదు చావాలని? చావంటే ఎవరికి ఇష్టం? ఎవరికి లేదు. కానీ ఆ మృత్యువు అంటే మళ్ళీ మళ్ళీ మరణం అనేది రాకుండా ఉంటుందన్నమాట ఈ జ్ఞానం. అంటే మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తవచ్చు కానీ బయటపడే అవకాశం, తలుపు తెరుచుకుందన్నమాట, ముక్తి మార్గం, బయటికి వెళ్లే మార్గం అనేది తెరవబడింది ఈ జ్ఞానం వల్ల. అది ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఏం చేయాలి, మనం భగవంతుడిని సేవించాలి, కృష్ణుని సేవించాలి. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. చివరికి ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, అన్నీ చెప్పిన తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ. చాలా మంది అంటారు, ఏంటి కృష్ణుడు ఒక్కడే ఎందుకండి, మీరేమో కృష్ణుడు కృష్ణుడు అంటారు ఎప్పుడు, ఏ మిగతా ఏం చేయకూడదా, ఏ వ్రతాలు ఏం చేయొద్దా అంటుంటారు. అది మేము చెప్తున్నది కాదండి, కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని, మాం ఏకం. కృష్ణుడు ఏమన్నాడు, మాం ఏకం అంటే మాం అంటే నన్ను ఒక్కడినే. మేం చెప్తుంది కాదు. కాబట్టి ఎవరైతే ఆ విధంగా కృష్ణుడికి శరణాగతి అయ్యి మామేకం శరణం వ్రజ, శరణాగతి అవుతారో, శరణం వ్రజ వ్రజం, వాళ్ళు వ్రజధామానికి వెళ్ళగలరు, గోలోక వృందావనం. ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు కృష్ణుని చేరుకోగలరు. వాళ్ళు మాత్రమే పూర్తిగా ఇంద్రియాన్ని నిగ్రహించగలరు, మనసును నిగ్రహించగలరు. మనం చూడొచ్చు, ఒక ఉదాహరణ మొదట్లో నేను చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. మన ఉదాహరణ శాస్త్రంలో పురాణాల్లో చూస్తే విశ్వామిత్రుడు తెలుసు కదా, విశ్వామిత్రుడు కూడా ఈ విధంగా ధ్యానం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ ఏం జరుగుతుంది, 60,000 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత, 60,000 సంవత్సరాలు ఒకరోజు రెండు రోజులు కాదు, కానీ మనం కలియుగంలో మనకుందే 100 సంవత్సరాలు మనం ఏదో ధ్యానం 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 అని మొదలు పెడుతున్నాం. ఇదంతా కేవలం మనల్ని మనం మోసం చేసుకోవడం మాత్రమే ఈ ధ్యానం 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 అంటే. ఎందుకని, 1,000 సంవత్సరాలు చేయాలి ధ్యానంలో పరిపక్వత సాధించాలంటే. చివరికి ఏం జరుగుతుందో తెలుసా, ధ్యానంలో చివరికి ఇక్కడ అదే చెప్తున్నారు, ఏంటి, హృదయస్థుడైన పరమాత్మను చేరి అతని ఆజ్ఞల మేరకు వర్తించడే నిజమైన యోగం ఉపదేశించి ఉన్నది. మనం ధ్యానం చేసి పరిపక్వతలో ఇక్కడ హృదయంలో విష్ణువుని చూస్తాం. ఇక్కడ విష్ణువు ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా ఉన్నాడు. కానీ మరి విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు ధ్యానం చేసి ఎందుకని పూర్తి స్థాయిలో అతను పరిపక్వత సాధించలేదు. అతను అందులో అనేక స్థాయిలు ఉన్నాయి, యమ నియమ ఇవన్నీ ఒక్కొక్క స్థాయికి ముందరెళ్తున్నాడు, కానీ పూర్తి పరిపక్వత లేదు. కాబట్టి మధ్యలో ఏదైనా ఆటంకం కలిగితే ఏంటి ఆటంకం? మేనక. మేనకేనా? మేనక ఏం విన్నాడు? శబ్దం, ఖాళీ అంతెల శబ్దం విని బయటికి వచ్చాడు అనమాట, పడిపోయాడు. కానీ భక్తులు మనకి హరిదాస్ ఠాకూర్ అంటే కలియుగంలో ఎవరు, ఆయన నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవాడు. ఆయన్ని మాయ 2 సార్లు పరీక్షిస్తుంది, చాలా అందమైన యువతి లాగా వస్తుంది అనమాట. ఈ హరిదాస్ ఠాకూర్ కూడా చాలా యవనంలో ఉండేవాడు, అంత 20-22 ఏళ్ళు ఆ ప్రాయం, ఆ వయసులో. మాయాదేవి వచ్చి పరీక్షిస్తుంది, అయినా కూడా చెలించలేదు. ఎందుకని? హరినామం, హరికి శరణాగతుడు అయ్యాడు. ఎందుకని? ఆయనకు తెలుసు, నేను భగవంతుని సేవించడం ఒక్కటే భగవంతుని సంతృష్టిపరిచేది, మిగతా ఏం చేసినా భగవంతుడు ఆనందించడు, కాబట్టి చేయడంతే. ఎందుకని? ఆయన మనసులో పూర్తిగా నాటుకున్నది ఒకటే ఒకటి, ఏంటి? కృష్ణుణ్ణి సంతృష్టిపరచడం, కృష్ణుడి ఆనందమే అతని ఆనందం. కృష్ణుడి ఆనందం ఏంటి? ఎప్పుడు కృష్ణుడికి సేవ చేయడమే, ఎటువంటి ఇంద్రియ భోగం లేకుండా. మనం మీరు అనుకోవచ్చు, మనం సేవ చేస్తున్నాం కదా రోజు, అప్పుడప్పుడు మనం కావాల్సిన పదార్థాలు తింటే, కావాల్సిన మ్యూజిక్ వింటే నష్టం ఏంటి? కృష్ణుడికి అది ఇష్టం లేదు. ఎందుకని? ప్రేమించడం అంటే 24 గంటలు భగవంతుడి గురించే ఆలోచించాలి. మరి మీరు అనుకోవచ్చు, 24 గంటలు భగవంతుడి గురించి ఆలోచిస్తే మా ఉద్యోగం చేయొద్దా, మా పని మేము చేయొద్దా అని. కృష్ణుడు మొత్తం భగవద్గీత చెప్తుంది అర్జునుడికి. అందుకే ఏంటని కృష్ణుడు అర్జునుడు అనొచ్చు, మరి నేను ఇలా చేస్తే నేను యుద్ధం ఎలా చేస్తాను క్షత్రియుడు? అందుకే చెప్తున్నాడు, మయార్పిత మనోబుద్ధి, బుద్ధి మనసు నాకు అర్పించి నీ యొక్క కర్మ నువ్వు చేయమని చెప్తున్నాడు. ఏదైతే ఉందో నీకు ఇచ్చింది అంటే శాస్త్రబద్ధంగా కర్మ శాస్త్రం అనుసారంగా అది చేయమంటున్నాడు. కాబట్టి అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుణ్ణి స్మరిస్తూ యుద్ధం చేశాడు కృష్ణుడి కోసం. మరి కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయలేదా? అదేవిధంగా మనం కూడా మనకి ఏదైతే బాధ్యత ఉందో, అంటే అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, గృహస్థ బాధ్యత, సన్యాసి బాధ్యత, బ్రహ్మచారి, ఈ విధంగా వీటన్నిటిలోకి ఉన్నతమైన బాధ్యత ఏంటి? కృష్ణుణ్ణి సేవించడం, అది అన్నిటికంటే ఉన్నతమైన బాధ్యత. అది నిర్వర్తిస్తూ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఇక్కడ గృహస్థ సన్యాసి ఇవన్నీ తాత్కాలికమైనవి, వీటిని కూడా నిర్వర్తించాలి. ఏ విధంగా అయితే అర్జునుడు నిర్వర్తించాడు అలాగా. అంతేగాని నేనంతా కళ్ళు ముక్కు నోరు మూసుకొని, ముఖ్యంగా కలియుగంలో, పూర్వయుగాల్లో అది సాధ్యం ధ్యానం చేయడం, కానీ కలియుగంలో అవి కుదరవు. మరేం చేయాలి కలియుగంలో? మనసు నిగ్రహించాలంటే ఏం చేయాలి? హరినామ సంకీర్తన చేయాలి, జపించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కాబట్టి ఈ మనసు ద్వారా ఏం జరుగుతుంది మనకంటే, అనేక దుఃఖాలకి మనం లోనవుతూ ఉన్నాం. ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే కృష్ణుణ్ణి శరణాగతి పొందాలి. ఇంకా ఈ మనసు చేసే పని ఏంటంటే ద్వంద్వం. ద్వంద్వం అంటే సుఖం దుఃఖం, లాభం నష్టం, ఇవన్నీ కూడా మనసు ద్వారా జరుగుతుంది కల్పన. ఇవంతా అదంతా నిజం కాదు. మనకి లాభం నష్టం, అసలు మనం ఏముంది, వచ్చేటప్పుడు ఏమి తెచ్చామా లాభం లేదా నష్టపోవడానికి? మనం నష్టపోవడానికి మనం వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చాం ఇక్కడికి, ఏం తీసుకురాలా? కానీ మనం ఏమనుకుంటున్నాం, నష్టపడ్డాం నష్టపోయాం అనుకుంటాం, తర్వాత ఏదైనా వస్తే లాభం వచ్చింది అనుకుంటాం. ఇదంతా కూడా మనసు ద్వారా భ్రమకి గురవుతున్నాం అనమాట. కృష్ణుడు చెప్తున్నాడు, ఇచ్చా ద్వేష సముద్వేన ద్వంద్వమోహేన భారత. ఇచ్చా ద్వేషం అంటే ఇచ్చా కోరుకోవడం, నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి. ద్వేషం అంటే ద్వేషించడం, ఓ ఇతనంటే నాకు పడదు, ఇతను నాకు కావాల్సిన దాన్ని రానివ్వకుండా నాకు అడ్డుపడుతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. నిజానికి ఎవరైనా మనకు అడ్డుపడుతూ ఉంటారా? ఏమి లేదు, అది మన పూర్వజన్మ కర్మ వల్లనే మనకేదో అడ్డుపడుతున్నట్టుగా ఉంది. ఎవరో వచ్చి మనల్ని ఏదో అడ్డుపడ్డారు, మనకి కష్టాలు గురి చేస్తున్నారని మనం అనుకుంటాం, కానీ మనం చేసుకున్న కర్మ వల్లనే అవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, మామేకం శరణం రజ అహం త్వాం, నాకు శరణగతి పొందితే సర్వ పాపేభ్యో నీకున్న పాపాలన్నింటినీ కూడా ముక్తినిస్తాను, అన్నిటి నుంచి బయటికి తీసుకొస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం మనస్సును నిగ్రహించాలి కృష్ణుడికి శరణాగతి పొందడం ద్వారా. ముఖ్యంగా దాన్ని ఎలా మొదలు పెట్టాలి ఆ శరణాగతి? సేవన్ముఖేహి జిహ్వాదౌ, నాలుగు ద్వారా సేవ మనం మొదలు పెడతాం. ఏంటి? మొట్టమొదటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నాలుగు ద్వారా భగవంతుడి నామం ఉచ్చరిస్తూ, ఆ నాలుగు ఏదైతే ఉచ్చరిస్తున్నామో దాన్ని మళ్ళీ మనసు ఇక్కడ ఉపయోగించాలి, మనసుతో వినాలి, చెవులు ఉపయోగించి మనసు ద్వారా మనసును లగ్నం చేయాలి ఇక్కడ నామం పైన. నామమే కృష్ణుడు అనేది మనసులో ఆలోచన ఉండాలన్నమాట. కలియుగే నామరూపే కృష్ణ అవతార, అంటే కలియుగంలో కృష్ణుడు అవతారం ఎలా ఉంది? నామరూపంలో ఉంది. ఎవరైతే కృష్ణుడి నామంతో సాంగత్యంలోకి వస్తారో వాళ్ళు ఎవరితో ఉన్నట్లు? కృష్ణుడితో ఉన్నట్లే. కానీ అది మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎందుకని? ఇక్కడ చెప్తున్నారు ఏంటి, మనసులో ఏమున్నాయి? మనసులో కామం, క్రోధం, ద్వేషము, మోహం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది అడ్డు తెర అనమాట, మనకు కనపడడు కృష్ణుడు. ఎప్పుడైతే ఈ తెర తొలగిపోతుందో నామం చేయగా చేయగా శుద్ధి పొంది కనపడతాడు కృష్ణుడు. అది అనమాట మనం చేయాల్సింది, మనసు నిగ్రహించాలంటే. ఇది రహస్యం. అంతేగాని ఎన్ని సెమినార్లు ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం, ఒకరోజు రెండు రోజులు ఉపయోగపడతాయి. కానీ ఏదో రకరకాల ధ్యానాలు ఆసనాలు వేయడం వలన పూర్తిగా మనసు నిగ్రహం అవ్వాలంటే కృష్ణుడికి శరణాగతి పొంది, ముఖ్యంగా కలియుగంలో హరినామ సంకీర్తనం చేస్తారో వాళ్లే పూర్తిగా మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించగలరు. లేదంటే వేరే మార్గం లేదు. ఇంకా మనకి ఎందుకని, మనకి ఎవరు స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఎవరు? ఈ శ్లోకంలో భాష్యంలో వచ్చింది మనకి నిజమైన స్నేహితుడు ఎవరు? ఎందుకని నిజమైన స్నేహితుడు కృష్ణుడు అంటున్నారు? ఎందుకని? ఎందుకంటే మీకు ఎప్పుడు దగ్గర ఉన్నది ఎవరు? మీ భార్య కాదు, మీ బయట ఏదో మిత్రుడు కాదు, మీ తమ్ముడు చెల్లి కాదు, మీ రాజకీయ నాయకుడు కాదు, ఎవరు? కృష్ణుడు. ఎందుకని? పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కళ్ళ హృదయంలో మనం ఏ జీవి శరీరంలోకి వెళ్తే, కుక్కలాగెళ్ళినా పిల్లిలాగా వెళ్ళినా లేదా మనిషిలా ఉన్నా ఏ రకంగా ఉన్నా మనతో పాటు వస్తున్నాడు ఎవరు? కృష్ణుడు పరమాత్మ రూపంలో. కాబట్టి అతనికంటే మిత్రుడు ఇంకెవరు ఉంటారు? కాబట్టి ఆయన ఎందుకు వస్తున్నాడు? ఎప్పుడు ఈ జీవి వెనక్కి తిరిగి నా వైపు చూస్తాడు? భగవంతుడు ఎవరు, నేను ఎందుకు ఈ విధంగా కష్టాలు పడుతున్నాను, దేవుడా నన్ను కాపాడు అని ఎప్పుడు ఈ విధంగా తిరిగి అనుకుంటాడు? నేను వెంటనే సహాయం చేద్దామని ఎప్పుడు కూడా ఈ విధంగా ఎప్పుడు ఉంటూనే ఉంటున్నాడు మనతోటి. కాబట్టి మిత్రుడు, నిజమైన మిత్రుడు కృష్ణుడు. కానీ మనం అతన్ని మాత్రం వదిలేసి మిగతా అన్నింటినీ కూడా చేస్తూ ఉంటాం. మన మిత్రుడు ఎవరు? నా భార్య, నా సంతానం, నా స్నేహితులు, నా ఊరి వాళ్ళు, నా రాజకీయ నాయకులు, నా ధనం, ఇదంతా కూడా నాకు సంబంధించింది. అసలైన వాడిని, మనతో వచ్చిన వాడిని కృష్ణుడిని వదిలేసి, అంటే వదిలేయడం అంటే ఇక్కడ ఏంటి, మనం చెప్తాం ప్రతి ఆదివారం దయచేసి రండి, భగవంతుని నామం చేయండి, భగవద్గీత చదవండి రోజు. కానీ మనం ఇది మాత్రం చేయం, భగవద్గీత చదవం, జపం చేయం, మిగతా అన్ని పనులు చేస్తుంటాం. ధనం కావాలి, భార్య కావాలి, ఉద్యోగం కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, ఇవన్నీ కావాలి. అవి వస్తే మనం ఆనందంగా ఉంటాం అనుకుంటున్నాం. అవన్నీ మనసు చెప్తుంది, భ్రమ గురవుతాం. ఏం భ్రమ? ఇది వస్తే ఆనందం అనే భ్రమ. కానీ నిజమైనది ఏంటి? కృష్ణుడు, కృష్ణుడి యొక్క సేవ, కృష్ణుడి యొక్క నామం చేయడం. అందుకనే మీరు చూడండి, ఎవరైతే కృష్ణనామం చేస్తున్నారో వాళ్ళు చాలా ఆనందంగా ప్రశాంతంగా, వాళ్ళకి ఎటువంటి ధనం ఏమైనా మీకంటే ఎక్కువ ఉన్నాయా? ధనరాశులు ఏమైనా వాళ్ళ దగ్గర, లేదా వాళ్ళకి ఏమైనా అందమైన భార్యలు ఉన్నారా? పేరు ప్రతిష్ట ఉందా సంఘంలో? వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా పారిశ్రామికవేత్త అని ఎవరికి తెలియదు. వీళ్ళు సంఘంలో అందరూ వీళ్ళని చాలా తక్కువ వాళ్ళుగా పరిగణిస్తూ ఉంటారు భక్తుల్ని. కానీ వాళ్ళు అంత ఆనందంగా ఇంకెవరు లేరు. అంటే వాళ్ళు ఆనందంగా ఉండాలంటే మీ ముందరకి ప్రతి ఒక్కరికి వచ్చి పిచ్చివాళ్ళలాగా నవ్వుతూ ఉండాల్సిన పని లేదు. వాళ్ళకి ఎటువంటి చింత లేదు. ఎందుకని? కృష్ణుడికి శరణాగతి పొందారు, హరినామం చేస్తున్నారు, ప్రతిరోజు భగవద్గీత, భాగవతం, కృష్ణుడి లీలలు స్మరించడం, కృష్ణుడి లీలలు వినడం, కృష్ణుడికి సంబంధించిన తత్వం తెలుసుకోవడం, ముఖ్యంగా ఆ విధంగా ప్రవర్తించడం, ఇంద్రియ భోగంలో పాల్గొనకుండా కృష్ణ ప్రసాదం తీసుకోవడం ప్రతిరోజు, అందువలన చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనసును నిగ్రహించాలంటే ఈ విధంగా కృష్ణుడికి శరణాగతి పొందడమే మార్గం, వేరే మార్గం లేదు. ఏమైనా ఉంటే ఉన్నాయి అనుకున్నా అవన్నీ కూడా తాత్కాలికం, క్షణికం అంతే. ఎందుకని కృష్ణుడి కంటే ఇంకా బాగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు ఇంకా సృష్టిలో. కృష్ణుడే చెప్తున్నాడు ఏమని, నాకు శరణాగతి పొందు నువ్వు ఆనందంగా ఉంటావు అని. అది హరే కృష్ణ. ఏమైనా సూచనలు, సందేహాలు, ప్రశ్నలు? గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.